Voice of India. Mind Media, the Voice of India.
Mind Media, the Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం రమణ ముప్పల్ల గారి సమకాలీన విశ్లేషణ కార్యక్రమం సెప్టెంబర్ 27, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
వెల్కమ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పల్ల. ఈరోజు సెప్టెంబర్ 24, 2019 మరొక ఎపిసోడ్ ఆఫ్ సమకాలీన విశ్లేషణకి స్వాగతం. నా పేరు భాను, మనతో పాటు రమణ గారు ఉన్నారు. రమణ గారు నమస్తే.
నమస్కారం అండి.
నమస్తే అండి. సో ఈ షోలో వి విల్ బి టాకింగ్ అబౌట్ మన హౌడీ మోడీ గురించి మాట్లాడతాం. సో మెయిన్ టాపిక్ ఏంటంటే మోడీ గారి అమెరికా పర్యటన, హ్యూస్టన్లో జరిగినటువంటి పబ్లిక్ ఈవెంట్ అది. దానిపైన ఇంకా ఫర్దర్గా అంటే ఇలాంటిది ఇంతకుముందు ఎప్పుడో జరిగిందా, తర్వాత డొనాల్డ్ ట్రంప్ గారు ఏదో వరాలు ఇచ్చినట్టు కొన్ని అన్నారు ఆయన, మీకు మాకు బిజినెస్లలో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు అనాలి, వాటిపైన ఆయన చెప్పారు దాని గురించి. మూడో టాపిక్ వచ్చేసేసి కాశ్మీర్ విషయం పైన కూడా విచిత్రంగా ఉన్నది వాళ్ళ వైఖరి. సో నేను ఈ షోలో ఇవి ప్రస్తుతానికి మనం మాట్లాడే ఫస్ట్ మొట్టమొదటగా ఫస్ట్ ఆయన ఇది అమెరికా చరిత్రలో ఇట్లాంటిది ఎప్పుడు జరగలేదని నేను అంటున్నాను. ఎందుకంటే అమెరికాలో రకరకాల దేశస్తులు వచ్చారు, యూరోపియన్ నుంచి అంటే జర్మనీ నుంచి, ఇంగ్లాండ్ నుంచి, ఫ్రాన్స్, ఇటలీ, ఐర్లాండ్, రకరకాల శ్వేతజాతీయులు, తర్వాత నల్లవాళ్ళు వచ్చారు, తర్వాత భారతీయులు వచ్చారు. సో ఎవరన్నా ఒక దేశం నుంచి వస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో లెటసే మెక్సికన్స్ ఉన్నారు, మెక్సికన్స్ అందరు కలిసి వాళ్ళ దేశ ప్రధాని వస్తే అతనికి పెద్ద సంబరంలాగా చేసేసి దానికి ఈ యుఎస్ ప్రధానిని పిలవటము, యుఎస్ ప్రెసిడెంట్ని, అంటే రెండు దేశాల అధిపతి
అంటే ఎలా అలా చూడకూడదు మీరు. దేర్ విల్ బి ఎప్పుడైనా సరే ఒక దేశానికి అధిపతి ఉండటం వేరు, ఒక దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్న లీడర్ అనేది వేరు అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈయన ఇప్పుడు మన్మోహన్ సింగ్ ఉన్నారు, ఆయన వచ్చారంటే ఆయన అధిపతే మన దేశం నుంచి ఇక్కడికి వస్తే. అలానే గో బ్యాక్ చాలా రోజులు వెనక్కి వెళ్తే నెల్సన్ మండేలా ఉన్నారు, ఆయన ప్రెసిడెంట్ కాకముందు వచ్చినా కూడా అంతమంది జనం వస్తారు ఆయన. అంటే ఏంటంటే ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత వస్తే ప్రెసిడెంట్గా వచ్చాడు కాబట్టి వచ్చారు అనేది అనుకోకూడదు. కొంతమంది పర్సనాలిటీస్కి ఏంటంటే వాళ్ళు లీడర్స్ అంతే, వాళ్ళు ఆ దేశానికి ప్రైమ్ మినిస్టరా, ప్రెసిడెంటా, లేకపోతే అనేది సెకండరీ పాయింట్ కిందకు వస్తుంది. అలానే మోడీ అనే ఆయన ఇక్కడ ఏంటంటే ఇండియన్స్ అక్రాస్ ద గ్లోబ్ ఇండియన్స్కి, ఇండియా అఫైర్స్ వాచ్ చేసే మోస్ట్ చూస్తున్న వాళ్ళందరికీ, ఇండియాలో ఉండే వాళ్ళకు కూడా ఆయన హీఈ్ సీన్ యాజ్ ఎ లీడర్. He is not seen as just representing as a prime minister, lakpotenemo president, ala chudatledu anamata. Adi he is a most popular leader of Indians and Indian origin people across the globe. Adi fundamental ga meer adi chusukovali first. Andukane emutante meer daanni ila eppudaina jariginda ante aa jarigindi. Ippudu Nelson Mandela vachinappudu వెన్ హీ ఆయన వస్తున్నాడంటేనే ఇక్కడికి అప్పట్లో విపరీతంగా వెళ్ళారు జనాలు. అలానే దెర్ ఆర్ పాపులర్ పీపుల్ అరౌండ్ ద వరల్డ్, వాళ్ళు వచ్చినప్పుడు అలా వెళ్తారు జనాలు. ఇట్ హ్యాపెండ్ అన్నమాట. అది అలానే జరుగుతోంది ఇప్పుడు. మోడీది ఎందుకు జరుగుతోంది, ప్రపంచం అంతా ఇదేదో పిచ్చి అని కొంతమంది అన్నచ్చు ఇష్టం లేని వాళ్ళు. అది పిచ్చి అంటే ఎలా అంటాం, వాళ్ళు వస్తున్నారు జనాభా, వాళ్ళు జనాలు రాకపోతే ఇలాంటి కార్యక్రమాలు ఉండవు. ఇదేదో ఒక కార్యక్రమం కనిపెట్టడం కాదు ఇది. కాకపోతే ఏంటంటే ఫార్మాట్స్ కాలమానానికి అదే కాలానికి తగ్గట్టుగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు మహాత్మా గాంధీ టైం ఉందనుకోండి, మహాత్మా గాంధీ లండన్ వెళ్ళినప్పుడు చాలామంది జనం వచ్చారు ఆయన ప్రీ ఇండిపెండెన్స్ టైంలో
వచ్చారు.
కానీ అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్నంత సెక్యూరిటీ సెటప్, లేకపోతే ఇప్పుడు ఉన్నంత థ్రెట్ పర్సెప్షన్స్ అప్పుడు లేవు. అందుకని ఏం చేసేవాళ్ళు, ఆ ఉండే రోల్స్ రాయస్ కార్ ఓపెన్ కార్లో ఆయన వచ్చేవాళ్ళు, రోడ్డు కట్టు ఇటు ఎక్కువ మంది నుంచునే వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మోడీ వచ్చినా అంతే అయింది, రోడ్డు పక్కన అటు ఇటు విపరీతమైన జనం. ఇప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు చూశారు కదా, ఆయన రోడ్డుకంతా అటు ఇటు ఉన్నారు వాళ్ళు. ఎవరు నీ నువ్వు రా అంటూ వచ్చిన వాళ్ళకి అది ఏం, ఇట్స్ అది ఒక ఇంట్రెస్ట్, అది ఆ జనాలకి లీడర్షిప్ మీద ఉండే ప్రేమ మమకారం అనండి, ఒక హోప్ అనండి, లేకపోతే యూ కెన్ పుట్, మీరు ఏ రకంలో పెట్టాలంటే ఆ రకంలో పెట్టచ్చు. వాళ్ళకి ఆ క్యారిస్మా ఉంది కొంతమందికి అనమాట. మహాత్మా గాంధీ వచ్చినప్పుడు అలానే వచ్చారు, అప్పట్లో లండన్ వెళ్ళినప్పుడు ఇండిపెండెన్స్ స్ట్రగుల్ అప్పుడు వెళ్ళారు. నెల్సన్
పోయినప్పుడు చాలా మంది వచ్చారు, అది అంటే పాత కొన్ని వీడియోలు ఉంటాయి మొత్తం, అసలు వింతగా చూసి ఆయన గురించి గొప్పగా రాశారు. అంటే నాకు అనిపించింది భారత చరిత్రలో ఒక మహాత్మా గాంధీ గారిని పక్కన పెడితే ఇంత బయట దేశాల్లో నేను పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుంచి అయితే చూడలేదు.
మనం పుట్టిన తర్వాత అయితే మనం చూడలేదు, అది మాట కరెక్ట్, ఒప్పుకుంటాను.
ఎందుకంటే
నేను అనేది ఏంటంటే ఇదేమైనా ఫస్టా అంటే ఫస్ట్ కాదండి, ఇది నిజంగా మనం పుట్టిన తర్వాత చూసేది మటుకు హిస్టారికలే మీరు అన్నట్టు సమ్మరీ చెప్పాలంటే. కానీ ఇదేంటంటే ఒక దేశానికి ఆ దేశ ఆరిజిన్ వాసీలకి హీఈ్ ఎ వెరీ బిగ్ క్యారిస్మాటిక్ ఐకానిక్ లీడర్. అది కాదు కూడదు అనుకుంటే కాదు కూడదు అనేవాళ్ళు, వాళ్ళకి ఇష్టం లేక గిట్టక జల్సీతో అనే మాట తప్పితే ఫ్యాక్ట్ ఇస్ ఫ్యాక్ట్, అది ఫ్యాక్ట్.
ఓకే, ఇంకోటి
కాదే అది ఒక విషయం, అదే అది ఆ విషయాన్ని మీరు పక్కన పెట్టేస్తే క్యారిస్మా పాటు. అయితే ఇప్పుడు ఈ క్యారిస్మాతో పాటు ఇప్పుడు మహాత్మా గాంధీ గారు వెళ్ళినప్పుడు ఆయన ఏమి ప్రెసిడెంట్ కాదు, ప్రైమ్ మినిస్టర్ కాదు, ఆయన కాంగ్రెస్లో ప్రెసిడెంట్ కూడా కాదు, కాకపోతే హీఈస్ క్యారిస్మాటిక్ లీడర్ ఆఫ్ ఇండియా అప్పుడు ఆయన అనమాట. ఇంకా అన్బోర్న్ కంట్రీ ఇండియా అది అనమాట. అలానే ఇప్పుడు నేను నెల్సన్ మండేలా వచ్చినప్పుడు నెల్సన్ మండేలా కూడా హీ రిప్రజెంట్స్ ఏ మూవ్మెంట్ అప్పటికి, ఆయన ఇంకా ప్రెసిడెంట్ కూడా కాదు, ఇంకా అపార్థిడ్ మూవ్మెంట్ జరుగుతూనే ఉంది. అమెరికా వచ్చాడు ఆయన జైల్లోంచి రిలీజ్ చేయగానే అనమాట. ఇండియాలో కూడా ఎంతమంది జనం వచ్చారో తెలుసా నెల్సన్ మండేలా వచ్చినప్పుడు? నా చిన్నప్పుడు నాకు గుర్తుంది అది అనమాట. కలకట్టాలో ఎడెన్ గార్డెన్ స్టేడియం నింపేశారు ఆయన వచ్చినప్పుడు అనమాట. సో కాకపోతే నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే పాయింట్, నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు విశేషం ఏంటంటే హీ కేమ్ హ్యాజ్ ఎ కరెంట్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్స్ లీడింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అది కూడా ఇమీడియట్లీ ఆఫ్టర్ ఏ ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఆయనకు వచ్చింది, ల్యాండ్ స్లైడ్ విక్టరీ అది. మీరు చూసుకుంటే 303 సీట్స్ వచ్చాయి అంటే ఇప్పటి రోజుల్లో మరి ఇండియాలో చాలా బిగ్, అందులో 257 సీట్స్లో హీ గాట్ మోర్ దాన్ 50% ఓట్స్ వచ్చాయి జరిగిన పోలింగ్లో. ఇండియాలో పోలింగ్ ఎప్పుడు కూడా హై పర్సంటేజ్ పోలింగ్ జరుగుతుంది, అంటే హీఈ్ ద రియల్ పాపులర్ లీడర్. నెంబర్ ఆఫ్ పీపుల్, నెంబర్ ఆఫ్, మీరు స్టాటిస్టిక్స్లో చూసుకున్నా ఎలా చూసుకున్నా పాపులర్ లీడర్, దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ ఆన్ దట్ పేజ్. ఆయన మనం పొగడాల్సిన, ఆయనకి డబ్బా కొట్టాల్సిన పనేం లేదు. విశేషం అది కాదు నేను చెప్పేది, ఆయన అలా వచ్చినప్పుడు ఆయన పాపులారిటీని తో పాటు ట్యాప్ చేసుకోవాలి అనేది ఒక పార్ట్ ఆఫ్ ద డిప్లొమాటిక్ ఎక్సర్సైజ్ కింద మారింది అనమాట.
సో అంతమంది ఇండియన్స్, 50,000 మంది వచ్చారు కాబట్టి వాళ్ళని నేరుగా వాళ్ళతో మాట్లాడి ఏదన్నా చేద్దామని.
అలానే కాదు, మీరు డిప్లొమాటిక్ రిలేషన్స్ని ఎలా, డిప్లొమసీ అంటే ఏమిటి, ఒక కంట్రీ ప్రైమ్ మినిస్టర్లు ఒక కంట్రీలో ఉండే ఎగ్జిక్యూటివ్స్ ఇంకో కంట్రీలో ఉండే ఎగ్జిక్యూటివ్స్ తోటి ఫస్ట్ ఏం చేయాలి, మన కంట్రీ మధ్య రిలేషన్షిప్స్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుంటారు రైట్. ఏవో సంజోతాలు చేసుకుంటారు, సంతకాలు పెట్టుకుంటారు, అవన్నిటికీ ఒక ఫార్మాలిటీలు పెట్టేశారు, ప్రొసీజరు ఫార్మాలిటీస్ ఉంటాయి, అవన్నీ ఎక్కువగా క్యాపిటల్ సిటీల్లో జరుగుతాయి. ఒకసారి వాళ్ళు వచ్చేటప్పుడు గౌరవం ఇస్తున్నాం, ఇప్పుడు రాజుల కాలం నుంచి ఉంది కదా, ఆ రాజుకు గౌరవం ఇస్తున్నాం, ఈ రాజుకు గౌరవం ఇస్తున్నాం, దౌత్య వ్యవహారాలు అంటారు అప్పట్లో మన తెలుగులో. సో రాజుగారు వస్తున్నారంటే, ఆ వేరే దేశపు రాజు వస్తున్నాడంటే ఆయనకి మనం ఫ్రెండ్లీ రాజు కదా, ఆయనకి యుద్ధం కాదు కదా, సో ఆయనతో ఎలా వ్యవహరించాలి అంటే ఏం చేస్తారు, ఏనుగు మీద తీసుకెళ్తారు, అదేదో అంబారి ఏనుగు ఎక్కిస్తారు, ఇలాంటివన్నీ. అవేంటంటే ఆ షో అంతా కూడా మీరు మేము ఫ్రెండ్స్ అని చూపించడానికి చేసే పనులు ఉంటాయి కొన్ని అనమాట. దాన్ని వాళ్ళు ఏమంటారంటే ప్రోటోకాల్స్ అని ఇవన్నీ అంటారు అనమాట, లైక్ 10 గన్ సెల్యూట్స్ ఇవన్నీ చేస్తారు. సో కాకపోతే ఏమైపోయిందంటే, అది మరి మోడర్న్ డేస్ వస్తున్న కొద్దీ ఇవన్నీ మారిపోతూ వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మార్పు వచ్చింది, ఈ డిప్లొమసీ మెథడాలజీస్లో కూడా మార్పు వచ్చింది. ఏంటంటే ఇన్ఫార్మల్ పర్సనలైజ్డ్ డిప్లొమసీ అనేది ఒకటి ఎక్కువైపోయింది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రైమ్ మినిస్టర్ జపాన్ వెళ్ళారు, వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళారు, వాళ్ళకి జపాన్లో ఉండే వాళ్ళ ప్రజల యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ ఐకానిక్ ఏరియాస్, ఆ బుద్ధిస్ట్ బిగ్గెస్ట్ బుద్ధిస్ట్ టెంపుల్కి వెళ్ళి అక్కడ యోగా చేసి అక్కడికి జపనీస్ ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఆ పర్టికులర్ ఏరియాలో వాళ్ళిద్దరు మాట్లాడారు. ఏంటంటే వాళ్ళిద్దరూ కలిసి అక్కడ ప్రజలకి ఇష్టమైన ప్లేసెస్లో వాళ్ళ చోట మాట్లాడుతున్నానంటే ఏంటంటే ప్రజలతోటి ఇన్వాల్వ్మెంట్ తోటి ఉండాలి. ఆ ప్రైమ్ మినిస్టర్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటి అక్కడ ఉండే లీడర్కి అనేది కాన్సెప్ట్. అలానే ఫస్ట్ టైం చైనీస్ ప్రీమియర్ మన ఇండియా వచ్చినప్పుడు ఎక్కడికి తీసుకెళ్లారు ఆయన్ని, గాంధీనగర్ అహ్మదాబాద్, అక్కడికి వస్తానన్నారు. ఎందుకు వస్తానన్నారు, ఐ వాంటెడ్ టు పర్సనలైజ్ ఇండియాస్ విజిట్ విత్ ఏ సేయింగ్ దట్ నువ్వు ఇండియా నాకు చాలా ప్రామినెంట్.
మామూలుగా అయితే తాజ్ మహల్ లేకపోతే కాకుండా గాంధీ గారి ఆశ్రమానికి
అది కూడా కాదు, ఆయన వాళ్ళు ముందుగా డిసిషన్ తీసుకుని వచ్చాడు. మోడీ గారి పుట్టినరోజు ఆయన ఇల్లు అంటే అహ్మదాబాదు, అట్లా గాంధీనగర్ అహ్మదాబాద్లో మీటింగ్ అని పెట్టుకున్నాడు. అలానే సెకండ్ టైం మన జపనీస్ ప్రైమ్ మినిస్టర్ ఇండియా వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చారు, నువ్వు బుద్ధిస్ట్ టెంపుల్కి వచ్చావు, బుద్ధిస్ట్ దాంట్లో అవన్నీ చేసావు కాబట్టి నేను యాజ్ ఎ రెసిప్రోకల్ నీ కాన్స్టిట్యుయెన్సీ కాశీ వచ్చి కాశీలో గంగాహారతి చేస్తాను అన్నాడు, చేసి వెళ్ళాడు. సో ఇవేంటంటే పర్సనలైజేషన్ మారిపోయినాయి కదా. అమెరికా ఎలా పర్సనలైజ్ చేయగలుగుతుంది, అమెరికా ఈ అమెరికన్స్కి ఏంటంటే ఇట్స్ ఎ క్రిస్టియన్ కంట్రీ పైకి ఎన్ని చెప్పుకున్నా సరే అనమాట. వాళ్ళు గబుక్కుని వెళ్ళిపోయి గంగాహారతీలు ఇవన్నీ చేస్తే వాళ్ళకి బ్యాక్ ఇన్ ద కంట్రీ వాళ్ళ బేసెస్కి వాటికి నచ్చదు అనమాట. సో వాళ్ళు ఎలా ట్యాప్ చేయాలి ఇండియన్ అనేదాన్ని, అంటే ఏంటి ఆయన పాపులర్ ఎక్కడ, ఇండియన్ కమ్యూనిటీలో ఈ స్టేడియమ్స్ లాంటి వాటిల్లో ఇండియన్ స్పీచెస్ ఇచ్చే చోట హీఈస్ వెరీ పాపులర్. సో అమెరికాలో ఒక కాన్సెప్ట్ ఉంది ఎప్పటి నుంచో వాళ్ళ డిప్లొమసీలో, ఆ కాన్సెప్ట్ ఏంటంటే డ్రాప్ ఇన్ అంటారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, జార్జ్ డబ్ల్యూ బుష్ ఆయన ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్ చేస్తున్నారు, ఇంకా ప్రెసిడెంట్ అవ్వలేదు, బిల్ క్లింటన్ గారు ప్రెసిడెంట్ ఇక్కడ. అప్పుడు ఇండియాలో వాజ్పేయి గారు గవర్నమెంట్ ఉండేది, ఫారెన్ మినిస్టర్స్ మీటింగులు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు జస్వంత్ సింగ్ కేమ్, జస్వంత్ సింగ్ అప్పుడు మన ఫారెన్ మినిస్టర్, ఆయన ఇక్కడికి వచ్చారు అన్నమాట ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కింద. అమెరికా వచ్చినప్పుడు ఇండియాకి మేము చాలా ప్రయారిటీ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అని ఒక మెసేజ్ పంపించడం కోసం అని చెప్పి ఈయన వీళ్ళందరితోటి అప్పుడు ఉండే అడ్మినిస్ట్రేషన్ తోటి మాట్లాడుతుండగా జార్జ్ డబ్ల్యూ బుష్ ఆయన క్యాంపెయిన్ మధ్యలో ఒకసారి వచ్చి డ్రాప్ ఇన్ అయ్యి ఆయనతో మాట్లాడి వెళ్ళారు. అదేంటంటే అది ఒక డిప్లొమాటిక్ జెస్చర్ అండ్ మెసేజ్ అనమాట దాన్ని. అలానే ఇక్కడ డ్రాప్ ఇన్ ఇన్ టు సంథింగ్, నువ్వు చేసుకునే పనులలో నేను వచ్చి డ్రాప్ ఇన్ అవుతున్నాను అనే ఒక కాన్సెప్ట్ ఉంది ఇక్కడ ఈ కంట్రీలో. ఆ కాన్సెప్ట్ని ఉపయోగించి ట్రంప్ ఏం చేశారంటే, ప్రెసిడెంట్ ట్రంప్ ఈయన ప్రైవేట్గా ఇక్కడుండే ఇండియన్ కమ్యూనిటీతోటి పెట్టుకున్న మీటింగ్లో ఐఆమ్ డ్రాపింగ్ ఇన్ అని డిసైడ్ చేసుకుని ఆ మీటింగ్కి ఈయన వచ్చారు. అక్కడ ఏంటంటే అసలు వాట్ ఈస్ దేర్ గోల్ ఈజ్ డిఫరెంట్. నేను ఊరికే డిప్లొమసీ కాన్సెప్ట్స్ చెప్తున్నాను. సో ఇది ఒక హిస్టారిక్ మూమెంట్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతమంది ప్రజల్ని ఒక చోటకి తెప్పించడం అనేది ఈ కంట్రీలో ఎవరు ఏ ఫారెన్ లీడర్కి క్యాపబిలిటీ లేదు. లైక్ నోబడి హ్యాస్ సచ్ కైండ్ ఆఫ్ ఏ గ్లామర్ క్యారిస్మా టు పుల్ సో మెనీ పీపుల్ టు వన్ ప్లేస్ అండ్ గివ్ ఎ స్పీచ్ లైక్ దట్. అది ఓన్లీ మోడీ గారి యొక్క స్పెషాలిటీ, అది వరల్డ్ లీడర్స్ అందరిలో ఆయన స్పెషాలిటీ అది.
సో దాన్ని ట్రంప్ గారు వాడుకుందామా అన్నట్టున్నారు.
అది దానికి ఏంటంటే టూ, ఒక డబుల్ ఎడ్జ్డ్ కదా, టూ థింగ్స్ ఇన్ వన్ షాట్. ఒకటి డిప్లొమాటిక్ థింగ్, ఓ వీ ఇండియా ఇస్ అవర్ గ్రేటెస్ట్ పార్ట్నర్ సో ఐఎమ్ డ్రాపింగ్ ఇన్ ఇన్ టు యువర్ ప్రైవేట్ థింగ్.
సో ఇండియా మా బాగా మిత్రులు కాబట్టి అది, కానీ ఆయన సొంతంగా వాళ్ళ.
సెకండ్ థింగ్ ఏంటంటే నువ్వంటే ఇష్టం ఉండే ఇండియన్ ఆరిజిన్ కమ్యూనిటీ ఇది నా ప్రజలు, ఐ ఆల్సో లైక్ దెమ్ ఐ లైక్ యువర్ ఇండియన్ పీపుల్ అని ఇండియన్ పీపుల్ ఇండియన్ ఆరిజిన్ అమెరికన్ పీపుల్ తోటి కనెక్ట్ అవ్వటం కోసం కూడా యూటిలైజ్ చేసుకున్నారు ఆయన.
అంటే ఇంతకుముందు డ్రాప్ ఇన్ జరిగింది అన్నారు కానీ ఈ రేంజ్ లో అయితే
దిస్ ఈస్ ఎ న్యూ రేంజ్ అండ్ ఎ న్యూ ఇది న్యూ హిస్టారికల్ న్యూ మెనీ ఫస్ట్స్ ఉన్నాయి ఈసారి జరిగింది దాంట్లో అన్నమాట. ఇట్స్ నాట్ ఎ సింపుల్ డిప్లొమాటిక్ డ్రాప్ ఇన్ దట్ నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసింది కాదు. ఇందులో ఏంటంటే ఈయన ఇండియన్ కమ్యూనిటీ తోటి సి ఈయన అఫీషియల్ బయలాట్రల్ టాక్స్ బయలాట్రల్గా ఇద్దరు మాట్లాడుకునే అఫీషియల్ బిజినెస్ అంతా న్యూయార్క్లో పెట్టుకున్నారు. ఎందుకంటే న్యూయార్క్లో యుఎన్జిఏ యునైటెడ్ నేషన్స్ మీటింగ్ అని అసలు వచ్చింది. మోడీ గారు ఎందుకు వచ్చారు అమెరికా యునైటెడ్ నేషన్స్ మీటింగ్కి? ఆ మీటింగ్కి వచ్చే లోపల హీ హ్యాస్ పుట్ ఆయన కొన్ని ప్రైవేట్గా ఆయనవి అని పెట్టుకున్నారు. ఆ బిజినెస్ మెన్ని కలవటం టెక్సస్లో, ఇక్కడ ఇంకో గ్రూప్ ఆఫ్ పీపుల్ని కలవటం, అలాంటివన్నీ పెట్టుకుంటూ అవన్నీ పెట్టుకుంటూ ఇండియన్ ఆరిజిన్ కమ్యూనిటీ తోటి పెట్టుకుంటాను అని ఒకటి అరేంజ్ చేసుకున్నారు. అరేంజ్ చేసినప్పుడు ఓకే నువ్వు ఇలా పెట్టుకుంటున్నావు కదా నేను వచ్చి డ్రాప్ ఇన్ అవుతాను, ఐ వాంట్ మీట్ యువర్ ఫ్యామిలీ మై ఫ్రెండ్స్ మై పీపుల్ దే ఆర్ మై పీపుల్ రైట్ దే ఆర్ లివింగ్ ఇన్ మై కంట్రీ.
అంటే ఆయన చిన్నగా మన భారతీయులందరికీ గాలం వేశాడు.
ఇప్పుడు పాలిటిక్స్ కొద్దాం అన్నమాట. సో ఇప్పటి వరకు మనం డిప్లొమాటిక్ థింగ్స్ మాట్లాడుకున్నాం, విచ్ ఆర్ మెనీ ఫస్ట్స్, ఇందులో చాలా ఫస్ట్స్ ఉన్నాయి. ఇండియాకి హై ప్రయారిటీ ఇవ్వటం అనేది ఇండియా ఇస్ ఎ కీ ప్లేయర్ వాళ్ళకి.
సెకండ్ సెక్షన్ లో మిమ్మల్ని అడుగుతా వాటి మీద బైలేటరల్ పైన రెండు మూడు ఇంపార్టెంట్ ఉన్నాయి.
సో అవన్నిటిని తీసుకుంటూ ఇక్కడ పొలిటికల్ యాంగిల్ ఏంటంటే గ్రోయింగ్ ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళు ఎలక్టోరల్ గా కూడా ఇంపార్టెంట్ అవుతూ వస్తున్నారు. ఇంకా
ఓటు బ్యాంక్ అవుతుంది ఇండియన్స్
అవ్వచ్చు కొన్ని చోట్ల అన్నమాట.
ఇండియన్ ఎన్ఆర్ఐలు ఏదన్నా డెమోక్రటిక్ ఆర్ రిపబ్లికన్ పార్టీలకి ఓటు బ్యాంక్ అయ్యే ఉంది.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఓటర్స్ చాలా మంది ఉంటారు కాలిఫోర్నియాలో, ఓకే ఎక్కువ ఉండేది కాలిఫోర్నియాలో ఇండియన్స్ నెంబర్ ఆఫ్ ఇండియన్స్ అని చూసుకుంటారు. కానీ వాళ్ళ ఓట్లు అసలు ఎవరికి అవసరం లేదు అక్కడ, ఎందుకంటే కాలిఫోర్నియా అనే స్టేట్లో ఇట్స్ ఎనీవే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఓట్ ఫర్ డెమోక్రాట్స్. ఇండియన్స్ ఉండేది 1% 2% వెళ్ళి మొత్తం రిపబ్లికన్స్కి వేసినా లేకపోతే అందులో సగం మంది ఇటే సగం మంది అటు వేసినా ఇన్సిగ్నిఫికెంట్ యాజ్ ఎ మైక్రో. ఇప్పుడు మైనారిటీస్ మెజారిటీ అనేది అన్ని కంట్రీ ఎలక్టోరల్ పాలిటిక్స్లోకి వచ్చేసాయి కదా ఓట్ బ్లాక్స్ ఇవన్నీ. బ్లాక్స్లో చూసుకున్నా ఏ బ్లాక్స్లో చూసుకున్నా యాజ్ ఏ మైనారిటీ ఆల్సో దీస్ ఆర్ మైక్రో మైనారిటీస్ వీళ్ళు అనమాట. సో వీళ్ళ ఓటు ఇప్పుడు స్టేట్ బై స్టేట్ వెళ్ళాలి, 51 states ఉన్నాయి. స్టేట్ బై స్టేట్ వెళ్తే వీళ్ళ ఓట్స్ ఆర్ నాట్ అంత సిగ్నిఫికెంట్ ఫర్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్కి అంత సిగ్నిఫికెంట్ కాదు. అంటే కాంగ్రెస్నల్ ఎలక్షన్స్ లో సిగ్నిఫికెంట్ అవుతుంది. ఇప్పుడు న్యూజెర్సీలో ఎవడైనా ఎడిసన్ ఉంది చూడండి, ఎడిసన్ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ ఉంది. ఆ డిస్ట్రిక్ట్ లో మరి ఇండియన్స్ చాలా మంది ఉంటారు. అక్కడ ఎవరైనా సరే ఇండియన్స్ నాకు ఇండియా అంటే ఇష్టం లేదు అనేవాళ్ళు ఎవరు గెలవరు అక్కడ కాంగ్రెస్ మెన్ రైట్. ఇండియన్స్ అంటే నాకు ఇష్టం లేదు, ఐ ఫేవర్ పాకిస్తాన్ అని అన్నారు అనుకోండి, ఆ పర్టికులర్ పర్సన్ గెలవరు కాంగ్రెస్ మెన్ అంటే. కాంగ్రెస్ ఎందుకంటే డిస్ట్రిక్ట్ వైజ్ కాంగ్రెస్ కదా ఉండేది. అలానే అదే సెనెట్ ఎలక్షన్ అనుకుందాం, సేమ్ న్యూజెర్సీలో సెనెట్ ఎలక్షన్ అంటే ఏంటి, స్టేట్ మొత్తం కలిపి జరుగుతుంది. ఒక సెనేటర్ ఆ స్టేట్ లో నెంబర్ ఆఫ్ ఓట్స్, ఇక్కడ ఉండేదంతా మెజారిటీ మైనారిటీ లిబరల్ కన్జర్వేటివ్ ఇవాంజలికల్ నాన్ ఇవాంజలికల్ ఇవన్నిటిని ఈ ఫ్యాక్టర్స్ అన్ని తీసుకున్న తర్వాత మిగిలిన చిన్న మైక్రో మైనారిటీ అయిన ఇండియన్స్ నిజంగా రిలవెంట్ అంటే నాట్ రిలవెంట్. ఈవెన్ ఆ న్యూజెర్సీ స్టేట్ లో కూడా వేర్ ఇండియన్స్ ఆర్ ఓవరాల్ గా చూసుకుంటే అట్లా ఏ స్టేట్ కా స్టేట్ కెళ్తే దే ఆర్ నాట్ రియల్లీ రిలవెంట్ ఎలక్టోరల్. అందుకని ఎవడు ఇండియా గురించి ఇప్పుడు పట్టించుకునేవాళ్ళు కాదు. కాకపోతే ఇప్పుడు ఒక ఇష్యూ ఎక్కడొచ్చిందంటే ఫ్లారిడా అనే స్టేట్ లో ప్రతిసారి కూడా ఎలక్షన్ ఈస్ కమింగ్ టు సచే నెర్వ్ ర్యాకింగ్. ఎక్కడ వరకు వస్తుంది అంటే గెలిచే క్యాండిడేట్
ఎవరన్నా కావచ్చు, ఫ్లోరిడాలో డెమోక్రాట్ రిపబ్లికన్ ఎవరన్నా గెలవచ్చు. స్వింగ్ స్టేట్ అయింది అది.
అది ఎట్లాంటి స్వింగ్ స్టేట్ అయిందంటే
3,000 ఓట్లు
2,000 ఓట్లు 400 ఓట్లతో స్టేట్ మొత్తం డిసైడ్ అయ్యే స్టేట్ వచ్చింది. అక్కడ సిగ్నిఫికెంట్ ఇండియన్ పాపులేషన్, సిగ్నిఫికెంట్ గుజరాతీ పాపులేషన్ ఉంది అక్కడ ఫ్లారిడాలో అన్నమాట. సో దాన్ని వూ చేయటం కోసం ఇట్స్, అండ్ ఇట్స్ ఎ కీ స్టేట్ ఫర్ రిపబ్లికన్స్. ట్రంప్ గారు మళ్ళీ ప్రెసిడెంట్ అవ్వాలంటే మిగతా స్టేట్లు ఏం గెలుస్తారు గెలవరు అనేది సెకండరీ పాయింట్, కానీ ఫ్లోరిడా కనుక ఓడిపోతే ఆయన మళ్ళీ ప్రెసిడెంట్ అవ్వరు.
ఖచ్చితంగా గెలవాల్సిందే ఫ్లోరిడా. అవును,
ఖచ్చితంగా.
దానికోసం ఆయన భారత సంతతి,
అందుకని అందుకని ఇండియన్ కమ్యూనిటీ ఇన్ ద సదరన్ స్టేట్స్ అదొకటి, నార్త్ కేరళనా ఒకటి అన్నమాట. అది నార్త్ కేరళనాలో ఏమిటంటే ఆఫ్రికన్ అమెరికన్స్ కనుక సిగ్నిఫికెంట్ నెంబర్స్ అంటే అప్ టు 80% వెళ్ళి ఓట్లు వేసారనుకోండి, అప్పుడు మళ్ళీ ఇండియన్స్ ఇండియన్స్ పెద్ద యూజ్ లేదు. కానీ ఏమవుతుందంటే నల్ల వాళ్ళందరూ ఓటు వేయటం అనేది ఒక్కసారే జరిగింది, ఒబామా గారి టైంలో జరిగింది అన్నమాట. మరి ఆ ట్రంప్ తర్వాత టైంలో మరి హిల్లరీ క్లింటన్కి వాళ్ళు అలా వెళ్ళి వేయలేదు డెమోక్రాట్స్. సో అలాంటి టైమ్స్లో అలాంటి స్వింగ్ ఏరియాకి వచ్చినప్పుడు అక్కడ ఒక 400,000 ఎంత ఓట్స్ ఉన్నాయట అక్కడ, సంథింగ్ లైక్ దట్ నెంబర్స్
ఉన్నాయి. బేసికల్లీ మీరు అన్నది ఏంటంటే కరోలినాల్లో ఫ్లోరిడాలో భారతదేశస్తులు ఎన్ఆర్ఐలు భారత సంతతికి చెందినటువంటి అమెరికన్స్ రేపు పొద్దున ఎలక్షన్స్ లో కీలక పాత్ర వహిస్తున్నారు, వాళ్ళందరినీ పట్టుకోవడానికి ఈయన వచ్చారు.
వాళ్ళందరినీ వాళ్ళందరినీ గుడ్ స్పిరిట్స్ లో పెట్టి నేను మీ ఫ్రెండ్ అని చెప్పుకోవటానికి వచ్చారు. హీ ఆయన ఆ ప్లాట్ఫామ్ ని యూజ్ చేశారు,
యూజ్ చేసుకున్నారు. ఎవరెవరిని యూజ్ చేసుకున్నారు. సో వండర్ఫుల్ అండి. నెక్స్ట్ ప్రశ్న మీకు, ఆయన అంటే మీ దగ్గర మీరు కొన్ని మా దగ్గర బిజినెస్ చేస్తున్నారు, మేము మీ దగ్గర అని ఈ బిజినెస్ డీల్స్ గురించి కూడా ప్రకటించారు. సో దాని గురించి బ్రేక్ తర్వాత మాట్లాడదాము. శ్రోతలకి మీరు వింటున్నది సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. ఇది September 24, 2019 నాటి రికార్డింగ్. ఎక్కడికి వెళ్ళకండి, జస్ట్ స్మాల్ బ్రేక్. తర్వాత మేము ఈ ఈ షో అంతా ఈ హౌడీ మోడీ స్పెషల్ దీని గురించి మాట్లాడుతున్నాం. సో ఏంటి ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల గురించి మనము విల్ టాక్ బ్రేక్ తర్వాత.
సరేనండి.
హాయ్ నమస్తే, నేను మీ మాళవిక. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా. అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందర్నీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media. The voice of India.
Mind Media. The voice of India. ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. September 24, 2019 రికార్డింగ్. రమణ గారు, బ్రేక్ తర్వాత మీకు నెక్స్ట్ ఈ షోలో ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే, మొట్టమొదట ఇది అంటే ఇంత పెద్ద ఈవెంట్ చేయటము, దానికి ట్రంప్ గారు రావటము ఈ మధ్య కాలంలో ఎప్పుడు జరగలేదని చెప్పారు. ట్రంప్ గారు వచ్చేసి భారతీయ సంతతికి చెందిన అమెరికన్స్ ని అందరిని లాక్కుందామని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ రెండు మూడు విషయాలు మిమ్మల్ని అడుగుతా క్విక్గా ఇది ఈ సెక్షన్లో. ఒకటి ఆయన ఏమన్నారంటే ఇండియన్స్ ముఖ్యంగా ఒక ఐరన్ ఇనుము కర్మాగారాన్ని పెట్టారు, సో మీ దేశస్తులు మా దేశంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నారు. తర్వాత మేము మా ఎన్బిఏ దాన్ని ఇండియాలో మొదలు పెడుతున్నాం ముంబైలో అన్నాడు. పెట్రోలియం అన్నది
అవును ఏంటంటే ఇండియా ఏం చేస్తుందంటే
చాలా ఇది. సో టెక్సస్ లో $5 బిలియన్ ఇండియన్స్ పెట్టారు, ఇండియన్ గవర్నమెంట్ ఇండియా దేశస్తులని. తర్వాత మేము మీ దాంట్లో ఇంకా ఇది ఎట్లా ఉందంటే మేము కొన్ని డబ్బులు మీ దాంట్లో పెట్టాము, మీరు మా దాంట్లో డబ్బులు పెట్టారని ఇట్లా నడుస్తుంది వ్యవహారం. అంటే ఇది షోకేస్ చేయడానికి అంటే ఇద్దరు కలిసి చాలా బిజినెస్ చేస్తున్నారని చెప్పుకోవడానిక, లేకపోతే దీంట్లో ఫస్ట్ ఇది నిజంగానే ద్వైపాక్షిక బిజినెస్ వాణిజ్య సంబంధాలా, లేకపోతే ఎవరిదో ఒకరిది పై చేయ చెప్పండి?
ఇది ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు అనేది ఉన్నాయి. ఎందుకంటే ఇండియన్ సర్వీస్ ఇండస్ట్రీ చాలా మటుకు ఈ సర్వీసింగ్ టు అమెరికా, ఐటీ సర్వీసెస్ చాలా ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి ఇండియా నుంచి. సో ఆబ్వియస్లీ వీళ్ళందరికీ వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ తోటే కదా ఇండియాలో ఐటీ సర్వీసెస్ అన్నీ ఉన్నాయి. అలానే ఇండియా చాలా డిఫెన్స్ ఎక్విప్మెంట్ అమెరికా నుంచి కొంటుంది అన్నమాట. సో ఇండియా వాళ్ళు అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకునేవి చాలా ఉన్నాయి, డిఫెన్స్ ఎక్విప్మెంట్, హైటెక్ ఎలక్ట్రానిక్ థింగ్స్, ఐటీ సర్వీసెస్ ఇలాంటివన్నీ ఉన్నాయి. అలానే అమెరికా కూడా ఇండియా నుంచి కొనేవి చాలానే ఉన్నాయి అన్నమాట. లైక్ ఆయన చెప్పిన ఐరన్ ఓర్ టైప్ అవన్నీ ఉన్నాయి. అలానే కొత్తగా చేసింది ఏంటంటే ఇండియా ఇప్పుడు కొత్తగా ఇచ్చింది ఏంటంటే ఇండియా వీళ్ళ దగ్గర అమెరికన్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్లో షేల్ గ్యాస్ అని ఒకటి ఉంది, SHAL షేల్, అది కంప్లీట్లీ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ అమెరికా. అది కొంట మొదలెడుతోంది ఇండియా కొత్తగా వీళ్ళ దగ్గర నుంచి. సో దెర్ ఈజ్ అ బిగ్ బిజినెస్ గోయింగ్ ఆన్ అన్నమాట. కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వీళ్ళకి. ఏంటంటే ఇండియా ఈజ్ పుట్టింగ్ మోర్ టారిఫ్స్ అని, వీళ్ళకి నష్టం వస్తుందని, అది ఎప్పటిదో లా అని, ఆ లాని మార్చాలని ట్రంప్ గారికి విపరీతమైన కోరిక. దాని గురించి ఇవాళ్లే మాట్లాడారు ఏంటంటే దెర్ విల్ బి ఎ న్యూ ట్రేడ్ డీల్ అని. ఏంటంటే గ్లోబల్ WTO బయటకు వచ్చేసి ఇండో అమెరికన్ ట్రేడ్ డీల్ అని, ఎంత టారిఫ్ వేయచ్చు ఎంత టారిఫ్ వేయకూడదు వీటి మీద చర్చలు జరుగుతున్నాయి. ఫైనల్లీ దే మే కమ్ టు అగ్రిమెంట్ ఆన్ దట్ వన్.
అంటే దీంట్లో మీకు అంటే ఇజ్ ఇట్ ఈవెన్ గా ఉందంటేనా? అట్లేం లేదు,
ఎప్పుడు కూడా ట్రేడ్ అంత పర్మనెంట్ గా ఈవెన్ గా ఉండదు. ఈవెన్ గా ఉండాలి అని ట్రై చేస్తూ ఉంటారు కానీ అంత ఈవెన్ ఏమి ఉండదు. ఎప్పుడు
ఎవరిదో ఒకళ్ళది పై చేయలా ఉంటది అంట,
ఆ పై చేయలా ఉంటుంది. పై చేయలా ఉన్నప్పుడు రెండో వాళ్ళకి కాస్త టెన్షన్ పెరుగుతూ ఉంటుంది, కొంతమంది బయట పైగా అనేస్తారు మన ట్రేడ్ ఇద్దరి మధ్య ట్రేడ్లో ట్రేడ్ డెఫిసిట్ ఎక్కువ ఉంది, వీ నీడ్ టు చేంజ్ దిస్ అంటూ ఉంటారు. ఒకసారి ఏంటంటే పడ కోపాలు వచ్చి ఒకళ్ళ మీద ఇంపోర్ట్ డ్యూటీస్ ఎక్కువ వేసేస్తూ ఉంటారు. అవతల వాళ్ళని నువ్వు డంప్ చేసేస్తున్నావు అసలు మా మార్కెట్లను పడగొట్టడానికి అని కొట్లాట్లు వస్తుంటాయి. మళ్ళీ కలుస్తారు, మళ్ళీ కలిసినప్పుడు మాట్లాడుకుని వీ రిజాల్వ్డ్ అవర్ డిఫరెన్సెస్ అంటారు. ఇవన్నీ ఏంటంటే మనం దేశాల మధ్య కదా అని చెప్పి చదువుతూ ఉంటాం. ఈ రెండు వ్యాపారాల మధ్య అనుకుంటే కనుక ఈ వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా ఇలానే ఉంటారు. అది
సో ఇప్పుడు NBA లాంటివి వస్తున్నాయి అనుకోండి,
యా అవి డిఫరెంట్, అవి కొంచెం అవి కూడా బిజినెస్ పార్టే కానీ అవి బిజినెస్ మెన్ టైప్ బిజినెస్ కాదు. అవి అక్కడ ఉండే ఇట్లాంటి వాటికే ప్రజలతోటి కనెక్షన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇందాక దాకా నేను చెప్పినవన్నీ ఉన్నాయి, గ్యాస్ కొంటాము, లేకపోతేనేమో యుద్ధ విమానాలు కొంటాం. ఇవన్నీ ఏంటంటే కంట్రీ మాట్లాడేసుకుంటాయి బోర్డ్ రూమ్స్ లో కూర్చుని. ఇప్పుడు ఈ NBA లాంటిది ఇండియాలో అంటే ఇండియాలో బాస్కెట్బాల్ అంటే ఇంట్రెస్ట్ ఉందా లేదా, దాన్ని ప్రమోట్ చేయాలి. అలానే క్రికెట్ మ్యాచెస్ ఇక్కడ చాలా క్రికెట్ వస్తుంది, ఇండియన్ క్రికెట్ IPL క్రికెటర్స్ అందరు ఇక్కడికి వచ్చి ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ప్రతి ఊరికి ఒక క్రికెట్ టీం వస్తుంది త్వరలో. ఇక్కడ ఏదో 2020 టోర్నమెంట్ అమెరికాలో జరిపించాలని ఒక బిజినెస్ మెన్స్ దే ఆర్ ట్రయింగ్ అనమాట. సో అలానే అక్కడ కూడా అక్కడ ఇప్పుడు ఇంట్రెస్ట్ని పెంచాలి, జనాల్లోకి వెళ్ళి బాస్కెట్బాల్ ఇంట్రెస్ట్, ఎన్బిఏ చూడటం, అదొక ఫ్రాంచైజీస్ని పెంచడం, ఇలాంటివి చేయాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే అట్లాంటి చోట కంట్రీస్కి ప్రజలతోటి డైరెక్ట్ కనెక్షన్ కావాల్సి వస్తుంది అనమాట. అందుకే ఎందుకు వీళ్ళు వెళ్ళి స్టేడియంలలో కలుస్తున్నారు, ప్రజల్ని కలుస్తున్నారు, ఇదివరకు ఇలా ఉండేది కాదు కదా డిప్లొమసీ అనుకున్నాం. ఇప్పుడు ఉన్న టైప్ ఆఫ్ వ్యాపార రంగానికి డైరెక్ట్గా ఎండ్ కస్టమర్స్ తోటి డీలింగ్ ఉండటం ఇంపార్టెంట్. అందుకని ఎక్కువగా ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు వీళ్ళందరూ కూడా వేరే దేశాలు వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలతో ఇంటరాక్ట్ అవడానికి, ప్రజలకి దగ్గరగా మాట్లాడటానికి ట్రై చేస్తున్నారు.
సో ఓకే, దానివల్ల అంటే కామన్ ప్రజల మధ్యలో కాస్త అంటే బిజినెస్ ఇది అండ్ ఇప్పుడు అమెరికన్ కల్చర్ కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. అమెరికన్ కల్చర్ ఎక్స్పోర్ట్ అవుతుంది డెఫినెట్లీ. రిగార్డింగ్ ఇప్పుడు ఇది నెక్స్ట్ మన పెట్రోల్ అనుకోండి, పెట్రోల్ పైన ఏంటంటే ఇమ్మీడియట్ గా అంటే ఇది కామన్ సెన్స్ ప్రశ్న ఇది, సో శ్రోతల కోసం నేను అడుగుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనము పెట్రోలియం అమెరికా నుంచి కొనుక్కుంటే మరి అరబ్ దేశాల మధ్య కూడా ఈ మధ్య మనం బాగా ఫ్రెండ్లీగా క్లోజ్ గా అయ్యాము, మరి అక్కడ ఏమన్నా దెబ్బ పడే అవకాశం ఉందంటారా? లేకపోతే
ఏమి దెబ్బ పడదు ఇండియాకి, ఇండియా ఇస్ హంగ్రీ. ఇప్పుడు ఇండియా గ్రో అవుతుంది, గ్రో అవుతుంటే పెట్రోలియం అంటే కారు నడుపుకోవటానికి, నువ్వు ట్రైన్లు నడపడానికనే కాదు, పెట్రోలియం ప్రొడక్ట్స్కి చాలా యూజెస్ ఉంటాయి అన్నమాట. దాని యూటిలిటీ పెరిగింది. జస్ట్ ఎప్పుడు ఒక కంట్రీ నుంచే కొనుక్కుంటే ఆ కంట్రీ మనకు అమ్మలేకపోతే ఏమవుతాం? అందుకని ఏం చేస్తుందంటే ఇండియా కూడా అన్ని చోట్ల నుంచి కొంటుంది. ఇండియా సౌదీ అరేబియా నుంచి కొంటుంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖటార్, అన్ని చోట్ల నుంచి కొంటుంది, అమెరికా నుంచి కూడా కొంటుంది, రష్యా నుంచి కూడా కొంటుంది ఇండియా బై ది వే.
సో అది కొన్నందుకు ఇక్కడ పోతుందని అనుకోవడం తప్పంట
ఉండదు. ఇప్పుడు అలాంటివి ఏమి ఉండవు ఇది వరకు లాగా.
సో ఇట్ ఈస్ లైక్
ఇప్పుడు అమ్మేవాళ్ళు మనం ఇప్పుడు ఇంట్లో మనం వెచ్చాలు కొనుక్కుంటాం, ఎన్ని షాపులకు వెళ్ళి కొనుక్కుంటాం వెచ్చాలు?
యా అంటే
సరుకులు
ఇప్పుడు
బట్టలు కొనుక్కుంటారు మీరు, బట్టలు ఎప్పుడు ఒక షాప్ లోంచి కొనుక్కోరు కదా. ఒక రోజు
చాలా మంది ఒకే దగ్గర తీసుకుంటారు కదండి,
అది ఒక రోజుల్లో. ఒకప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు, ఒకరోజు ఈ చీర బాగుంటుంది బొమ్మన సిల్క్కి వెళ్తారు, ఆ చొక్కా బాగుంటుంది అని చెప్పి చందన బ్రదర్స్కి వెళ్తారు, వాడి డీల్ ఇస్తున్నాడని వాడి దగ్గరికి వెళ్తారు, 15% డీల్ట దివాళీ ఆఫర్ అని వాడి దగ్గరికి వెళ్తారు, వీడి సంక్రాంతి డీల్ ఇస్తున్నాడు వీడి దగ్గరికి వెళ్తారు.
సో బేసికల్లీ మీరు అన్నది ఏంటంటే దీనివల్ల ఇది మన జీరో సమ్ గేమ్ అంటారు అండి, అట్లా కాకుండా అంటే ఇక్కడ కొంటే వీడి దగ్గర కొంటే వాడి గ్లాస్, వాడి దగ్గర కొంటే వీడి గ్లాస్ అనే టైప్ ఆలోచన లేకుండా
లేదు,
ఒక్కొక్క దగ్గర కొన్ని కొంటాము.
ఏమవుతుందంటే వాళ్ళందరూ వర్తకులు. ఇప్పుడు వర్తకులు ఏం చేస్తారంటే, హై నువ్వు అమెరికా దగ్గర నుంచి కొంటావా, నేను నీకు ఇంకా బెటర్ ఆఫర్ ఇస్తానని ఇంకోటి ఏదో ఇవ్వచ్చు. రేపు పొద్దున్న సౌదీ అరేబియా వచ్చేసేసి ఒక ప్లాన్ ఉంది ఈయన, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు, మీకు ఇన్ని వేల టన్నుల క్రూడ్ని మేము రిజర్వ్స్ లో పెడతాం, మీ ప్రకాశం జిల్లాలో అదేదో ల్యాండ్ తీసుకుందాం, అది ఇస్తే కనుక అక్కడ పెడతాను, నీకు ఇంత చీప్ ఇస్తానని హీ మే కమ్ విత్ అనదర్ డీల్. సౌదీ అరేబియా మరి ఆర్మకోలో రిలయన్స్ పెట్రోలియం రిఫైనరీలో ఇన్వెస్ట్ చేసింది, దాట్స్ అనదర్ కైండ్ ఆఫ్ ఎ డీల్. ఎంత ఎవరు వచ్చినా సరే ఒక ఈ ఆయిల్ గ్యాస్ వాటికి మనకున్న రిక్వైర్మెంట్స్కి ఎంతమందికి వెళ్ళినా కొత్త కొత్త వాళ్ళందరూ, మన నైజీరియా దగ్గర కూడా కొంటుంది ఇండియా బై ది వే, నైజీరియా నుంచి కూడా ఆయిల్ కొంటుంది ఇండియా. దేర్ ఆర్ లైక్ 15-20 కంట్రీస్ ఉన్నాయి కొనేవి. ఇరాన్ నుంచి కొంటాం మనం,
ఇరాన్ నుంచి కొంటున్నాం, రైట్ రైట్ రైట్. సో ఒక రకంగా ఇది అయితే ఇట్స్ గుడ్, దట్ మీన్స్ అంటే కాస్త అమెరికా కూడా మనము ద్వైపాక్షిక సంబంధాలు పెరుగుతే ఏమైతే అంటే ఫ్రెండ్షిప్ కూడా పెరుగుతుంది ఇండైరెక్ట్లీ.
దీని వలన ఏంటంటే
ఈ టోటల్ ట్రేడ్ డీల్స్ అంటే ఈ ఉభయులు, ఓ మీరు మా దగ్గర కొంటున్నారు, మీరు మా దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నారు, అట్లా మీ ఐటీ సెక్టర్ అంతా మేము చూస్తున్నాము, మీ పైసలు ఇదంతా, దీనివల్ల ఏమన్నా ఓవరాల్ గా ఎనీ బెనిఫిట్స్ అంటే ఇంకా కొంచెము ఇండియా అమెరికా దగ్గర అవటము, ముఖ్యంగా డిఫెన్స్ సైడ్ ఏమన్నా ఎఫెక్ట్ ఉంటదంటారా?
చూడండి, మీరు అడిగేది జియో పొలిటికల్ స్ట్రాటజిక్ రిలేషన్షిప్స్ అనమాట, మీరు అడిగేది బిజినెస్ ఇప్పుడు
బిజినెస్ నుంచి జనరల్లీ ఇప్పుడు బిజినెస్ బాగా టైట్ అయితే ఎట్లయితుంది అంటే ఇట్ ఇట్ ఈస్ లైక్ దిస్ అండి. ఇప్పుడు మా ఇంట్లో అమ్మాయిని మీకు మీ అబ్బాయికి ఇచ్చాను అనుకోండి, ఈవెన్చువల్లీ మనకు సంబంధం ఉంటది, ఉన్నాక ఇద్దరం కామన్ ఇంట్రెస్ట్ కోసం పనిచేస్తాం అట్లా.
అలాంటి అలాంటి దానికోసం ఇంకా అంటే ఒకప్పుడు తోటి కంపేర్ చేస్తే ఆ లెవెల్కి వచ్చింది గ్యారంటీగా. ఎందుకంటే ఇండియా ఇస్ ఎ బిగ్ గ్రోయింగ్ కంట్రీ, వేరే కంట్రీ లేవి వాళ్ళతోటి సత్సంబంధాలు కాకుండా వేరుగా పెట్టుకుంటే మంచిది కాదు మన బిజినెసెస్కి అనే కాన్సెప్ట్ అయితే వచ్చేసింది అన్నమాట. ఇండియా ఇస్ ఎ గ్రోయింగ్ పవర్ కాబట్టి ఎవరూ కూడా ఇదివరకు లాగా అంటే 1980s-70s ఏంటంటే ఈ చేయకపోతే కొడతాను తిడతాను అనే టైప్లో ఉండేది ఇదివరకు అన్నమాట. ఆ స్టేజ్ అయితే దాటిపోయింది ఇండియా యొక్క పవర్ తెలుసు. అలా అని చెప్పేసి నిజంగా ఇండియా ఇస్ ఈక్వల్ టు అమెరికా అంటే లేదు. ఇండియా ఇస్ స్టిల్ నాట్ ఈక్వల్ టు అమెరికా. అమెరికాకి ఇప్పటికీ వరల్డ్లో చాలా లివరేజ్ ఉంది. ఇట్స్ ఎ వెరీ బిగ్ పవర్ఫుల్ కంట్రీ అన్నమాట. వాళ్ళు పవర్ నిజంగా ఇరాక్ మీదో లేకపోతేనేమో అదేదో ఇరాన్ మీద వాళ్ళ మీద చూపించినట్టు ఇండియా మీద చూపిస్తారని చూపించారు. అట్లాంటివి ఏం చేయరు అనమాట. ఆ స్టేజ్ దాటిపోయింది. అలా అని చెప్పేసి ఇండియా కనుక దానంతట అది కంప్లీట్లీ వీళ్ళని పట్టించుకోకుండా నా ఇష్టం నేను చేసుకుంటానని ఓవర్గా అగ్రెసివ్గా వెళ్ళగలుగుతుందంటే వెళ్ళలేకపోతుంది, కొంతవరకే వెళ్ళగలుగుతుంది.
అలాంటి వ్యాపారంతో కూడుకున్నటువంటి మైత్రి ఉంటుంది,
ఉంటుంది. లిమిటేషన్స్ ఉన్నాయి, రెండు సైడ్స్ లిమిటేషన్స్ ఉన్నాయి.
వండర్ఫుల్. ఓకే, సో నెక్స్ట్ ఈ షోలో కాశ్మీర్ ఇష్యూ గురించి, తర్వాత పాకిస్తాన్ వ్యవహారం గురించి కొన్ని విరుద్ధమైనవి లేకపోతే చాలా చాలా వెరైటీగా జరిగినాయి, దాని గురించి చిన్న బ్రేక్ తీసుకొని విల్ టాక్ అబౌట్ ఇట్.
బిఫోర్ గోయింగ్, మీరు బిజినెస్ గురించి అడిగారు కాబట్టి ఈ ఒక్క న్యూస్ చెప్తున్నాను అన్నమాట. ఒక లార్జెస్ట్ ఎల్ఎన్జి గ్యాస్ డీల్ ఇన్ యుఎస్ హిస్టరీ జరిగింది అన్నమాట. సిగ్నేచర్ బిట్వీన్ ఇండియా అండ్ అమెరికా, అమెరికా నుంచి కొనే లార్జెస్ట్ ఎల్ఎన్జి అన్నమాట. అది ఎంతదంటే $2.5 బిలియన్ టెలూరియన్ అనే కంపెనీ, ఇండియాలోనేమో పెట్రోనెట్ అనే కంపెనీ మధ్య జరిగింది అన్నమాట. హ్యూస్టన్ లో బిఫోర్ వచ్చి, హ్యూస్టన్ లో జస్ట్ బిఫోర్ దట్ మీటింగ్ జరిగింది.
వండర్ఫుల్, బిజినెస్ డీలింగ్స్ బాగానే అవుతున్నాయి. అయితే
బాగానే అయినాయి, అదే చెప్తున్నా కదా ఈ బిజినెస్ అంతా బాగానే వెళ్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన తర్వాత మీరు బ్రేక్ తీసుకుని వచ్చి
సో శ్రోతలకు మీరు వింటున్నది సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. నేను మీ హోస్ట్ భాను. September 24, 2019 లైవ్ రికార్డింగ్. బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం.
అందరికీ నమస్కారం, నేను మీ హేమచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యామ్లు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు
కదా
మీ ఆర్జే వెన్నెలతో.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. Subscribe to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India.
ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు సమకాల విశ్లేషణ విత్ రమణ ముప్పాల, September 24, 2019 రికార్డింగ్. రమణ గారు వెల్కమ్ బ్యాక్. సో మీకు థర్డ్ టాపిక్ ఈ షోలో మనం అనుకున్నది ఏంటంటే కాశ్మీర్ ఇష్యూ గురించి మాట్లాడదాం అనుకున్నాము. కాశ్మీర్ అండ్ కొంచెం పరస్పర విరుద్ధమైనవి. మొట్టమొదటగా శ్రోతలకి ఒక అంటే భారతదేశం నుంచి వింటున్న వాళ్ళకి ఈ హౌడీ మోడీ దాంట్లో మోడీ గారు ఏంటంటే చాలా గొప్పగా చాలా కటువుగా కటువుగా అనకూడదు కానీ అది చాలా ఏమంటారు అది ఆత్మవిశ్వాసంతో చెప్పారు. ఆయన ఏమని చెప్పారంటే మేము ఆర్టికల్ 370 రద్దు చేసేసి పాకిస్తాన్కి అంటే ఇది భారతదేశంలో అంతర్భాగమైన కాశ్మీర్ని కలుపుకున్నాము, ఇస్లామిక్ టెర్రరిజాన్ని మనము ఇస్లామిక్ టెర్రరిజం అనే పదం ఆయన వాడే మామూలు టెర్రరిజాన్ని మనము ఎదుర్కోవాలి, దానికి అమెరికా అధ్యక్షుడు ఒప్పుకుంటున్నారు, ఆయన నాతో కలిసి పనిచేస్తారా అనుకుంటున్నారని ఆయన అన్నాడు. ఈయననేమో ఈయన ఇస్లామిక్ టెర్రరిజం అన్న పదం కూడా వాడాడు. సో అక్కడ ఎట్లా అయిందంటే ఇద్దరు అంటే జనాలకేమో అబ్బా ఏం చెప్తున్నారు ఏం చెప్తిరు ఏం చెప్తిరు అన్నట్టు ఉంది. కానీ ఒక 2 నెలల క్రితం ఏమో ఈయననేమో మీరు అడిగితే నేను మధ్యలో మధ్యవర్తిత్వం చేస్తాను అని చెప్పి అన్నాడు ట్రంప్. తర్వాత ఇక్కడ ఈ మన ఎట్లా అంటే మన ఊరికి వచ్చి మన సభని అటెండ్ అయిన టైప్లో మన ఇండియన్ వాళ్ళ సభలో వచ్చి అందరికీ చేతులూపి 50,000 మంది ముందు కబుర్లని చెప్పి మళ్ళీ దౌత్యపరంగా పాకిస్తాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్తో కూడా కలిసి మళ్ళీ ఏదో చెప్పాడు ఆయన. అంటే అక్కడ ఎట్లా ఉందంటే ఆయన కూడా మహా ముదిరినట్టు అనిపిస్తుంది ట్రంప్.
సో ఓవరాల్ అది అలా చూడకూడదు. ఒకప్పుడుతో కంపేర్ చేస్తే కనుక ఒక చాలా పాత రోజులతో కంపేర్ చేస్తే వాళ్ళు చాలా పాత రోజుల్లో ఇండియాకి అగెన్స్ట్గా అమెరికా చాలా అగ్రెసివ్గా ఉండేది అనమాట, చాలా అగ్రెసివ్ అనమాట. అది అంటే పాకిస్తాన్కి ఫేవరబుల్గా ఉన్నంత లెవెల్లో ఉండేది అప్పుడు కోల్డ్ వార్ టైంలో. అయితే ఇండియా కూడా అంతే, మేము నాన్ అలైన్డ్ అంటూ ఉండేవాళ్ళు. కానీ ఇండియా మోస్ట్లీ రష్యా సైడే ఉండేది అనమాట, ఈవెన్ తో మనం నాన్ అలైన్డ్ అన్న. పాకిస్తాన్ ఈజ్ అమెరికాస్ బెస్ట్ బడీ అనమాట, అది సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ నుంచి ఇవాళ రోజు సిచ్యువేషన్కి లెక్కేసుకుంటే మీకే తెలుస్తుంది ఇండియా అమెరికా ఎంత క్లోజ్ అయినాయి. పాకిస్తాన్కిను పాకిస్తాన్ని ఒక కంట్రీ కింద మాత్రం బతకనిస్తాను, బియాండ్ దట్ నేను హెల్ప్ చేయను అనే స్టేజ్లోనేమో పెట్టాను. అంటే అమెరికా హెల్ప్ కనుక ఇవాళ రోజున లేకపోతే పాకిస్తాన్ అనే కంట్రీ ఉండదు, అది ముక్కలు ముక్కలు అయిపోతుంది అనమాట. కేవలం అమెరికా వలన మాత్రమే పాకిస్తాన్ అనే దేశం బతికుంది, ఆ ఫ్యాక్ట్ని మర్చిపోకూడదు మనం. అంటే ఏంటి ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఓ అమెరికా ఇండియా సైడ్కి వెళ్ళిపోయింది, అమెరికా ఇండియా బిజినెస్ పార్ట్నర్ కాబట్టి ఎక్కువ ఇండియాతోటే ఫ్రెండ్షిప్ ఉంది మాతోటి లేదు అని అనుకుంటూ ఉంటారు. కానీ అసలు రియాలిటీ ఏంటంటే ఇవాళ రోజున సిచ్యువేషన్లో ఆయన నేను మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను, అమెరికా అనే కంట్రీ కనుక నిజంగా పాకిస్తాన్తో నాకు సంబంధం లేదు అని అనుకుంటే పాకిస్తాన్ అనే కంట్రీ ముక్కలు ముక్కలు అయిపోతుంది
ఇప్పటికిప్పుడే
అనమాట. 1 ఇయర్ కూడా పట్టదు. అమెరికా కనుక రియల్లీ నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్ట్రాటజిక్ రిలేషన్షిప్ విత్ పాకిస్తాన్, ఐ డోంట్ నీడ్ దిస్ అనుకుందంటే రేపొద్దునే మీరు 4 కంట్రీలు చూస్తారు, బలూచిస్తాను, సింధు, పక్తునిస్తాను అనుకుంటూ చూసేస్తారు. 7 కంట్రీల కింద డివైడ్ అవుతుంది. అంటే ఈ లెక్కలో మీరు ఇప్పుడు రివర్స్ థింకింగ్ చేయండి, అంటే పాకిస్తాన్కి నిజంగా అమెరికా ఎప్పటికీ అలయ్యా కాదా? ఎస్, కోల్డ్ వార్ టైంలో ఉన్నట్టు ఇప్పటికీ అలైసే. కానీ అప్పుడు ఉన్నంత బేబీ ఫీడింగ్ మటుకు లేదు ఇప్పుడు. అంటే ఏంటి అప్పుడు వాడి దేశంలో ఒక రోడ్డు వేసుకోవాలన్నా కూడా ఫ్రీగా అమెరికాని వేసి పెట్టేది, అది లేదు ఇప్పుడు అన్నమాట. వాళ్ళ ఆర్మీ మొత్తం ఇక్కడే ట్రైనింగ్ తీసుకునేవాళ్ళు, ఫ్రీగానో లేకపోతే ఆన్ క్రెడిట్లోనో తక్కువ కాస్ట్కో వాళ్ళకు కావాల్సిన ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ మొత్తం అమెరికానే ఇచ్చేది, ఇలాంటివన్నీ చేసి పెట్టేది పాకిస్తాన్కి. పాకిస్తాన్ యొక్క మిలిటరీ మొత్తం ట్రైనింగ్ అమెరికాలో జరిగేది, వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు. అక్కడ ఉండే ప్రతి లీడర్ వాళ్ళకి AAA అని అనేవాళ్ళు, నిక్నేమ్ అనమాట. పాకిస్తాన్ దేని మీద బతుకుతుంది అంటే AAA మీద బతుకుతుంది అనేవాళ్ళు. ఏమిటా AAA? ఆర్మీ, అల్లా, ఆర్మీ, అమెరికా.
సో ఈ మూడింటి మీద బతుకుతుంది,
బతికేది. అది ఇప్పటికే ఉంది వాడు, అంటే అల్లా అల్లాని ఎక్కువ చేసేసారు. ఏ పెద్దది అయిపోయింది అల్లా అనే అనమాట. ఆర్మీ ఇప్పటికీ పెద్దదే అక్కడ. అమెరికా యొక్క ఇంపార్టెన్స్, అమెరికా దాన్ని ఇదివరకు చేసినంత బేబీ సిట్టింగ్ తక్కువైపోయింది. కానీ అలా అని చెప్పేసి అమెరికా కంప్లీట్గా మారిపోయింది కదా, హే పాకిస్తాన్ తో సంబంధం లేదని చెప్పి వదిలేదు.
బేసికలీ ఈ టోటల్ అడ్మినిస్ట్రేషన్ అంతా రన్ చేసేది ఆర్మీ, అలా అండ్ అమెరికా డబ్బులతో.
అది 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 కొంచెం తగ్గింది, కానీ ఆ బేసిక్ స్ట్రక్చర్ అయితే పోలేదు. బేసిక్ స్ట్రక్చర్ పోదు, ఎందుకంటే అమెరికన్ ఎస్టాబ్లిష్మెంటు, వాళ్ళ స్టేట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేకపోతే లాంగ్ టర్మ్ వాళ్ళ ఇక్కడుండే మనుషులు, ఇక్కడుండే థింక్ ట్యాంక్స్, స్ట్రాటజిక్ పీపుల్ అవనివ్వండి, ఎవరైనా ఏమంటారంటే అమెరికా కూలిపోయింది అనుకుందాం. వాళ్ళ గేమ్ ప్లాన్లో ఇలా ఉంటుంది. సో అమెరికా లేదు అనుకుందాం, సపోజ్ అదే పాకిస్తాన్ లేదు అనుకుందాం, కూలిపోయింది అనుకుందాం, ఏమవుతాయి, 7 కంట్రీలు అవుతాయి. అప్పుడు ఇండియా ఏం చేస్తుంది, ఇండియాకు ఉన్న పవర్ కి?
ఏంటంటే ఇప్పుడు పంజాబ్, సింధ్, నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్, బలూచిస్తాన్,
యా
అలాగే ఉన్నాయి.
బలూచిస్తాన్, పక్తూనిస్తాన్ అండి, జమ్మూ అండ్ కాశ్మీర్ పార్ట్ మూడోది అండి, అక్కడ ఉన్నది, అక్కడ ఉన్న పార్ట్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్న కాశ్మీర్ ఉంది కదా అది అనమాట. ఇప్పుడున్న పంజాబ్ ఒక్కటి ఉండిపోతుంది అనమాట. అట్లా గ్యారెంటీ అయిపోతాయి వాళ్ళకి. వాళ్ళకి అస్సలు ఇప్పుడు రిలేషన్షిప్స్ వాళ్ళ మధ్య అంత దారుణంగా ఉన్నాయి అనమాట. అయితే ఏమవుతుంది ఇండియా, ఇండియా నార్థర్న్ టెరిటరీస్ పార్ట్ ఆఫ్ ద కాశ్మీర్ తీసేసుకుంది అనుకుందాం. అప్పుడు ఇండియా ఉండే పవర్కి వీళ్ళ భయం ఏంటంటే, అమెరికన్ థింక్ ట్యాంక్స్ యొక్క భయం, వాటిఫ్లో ఆలోచించుకుంటారు ఇప్పుడు. అంటే ఏంటి, ఇప్పుడు రష్యా, చైనా, ఇండియా ఒక బ్లాక్ కింద ఫార్మ్ అయినాయి అనుకోండి. ఫార్మ్ అయిపోయి ఎప్పుడు ట్రిగర్, చిన్న ట్రిగర్ చాలు పెద్ద చేంజ్ రావడానికి. ఈ చిన్న ట్రిగర్ తోటి వీళ్ళు ముగ్గురు కంట్రీలు వాళ్ళ మధ్య గొడవలేని లేకుండా, వాళ్ళ ముగ్గురు మధ్య బిజినెస్ అన్ని ఫ్లో అవుతూ, ల్యాండ్ లాక్డ్ కంట్రీస్, ఇవి పైప్ లైన్లు ఒక కంట్రీలోంచి ఒక కంట్రీలోంచి మారుకుంటూ వెళ్తూ, కరెన్సీ కూడా డాలర్తో సంబంధం లేదు, మన కరెన్సీని మనం ప్రమోట్ చేద్దాం అనుకుంటే, వరల్డ్లో వాళ్ళ మూడు కలిపితే ఉండే ఎకానమీని ఎంటైర్ వెస్టర్న్ ఎకానమీ ఏమీ కంపీట్ చేయలేకపోతుంది. సో ఆ స్టేజ్ ఎందుకు వస్తుంది, ఒక చిన్న తప్పు వలన వస్తుంది. ఈ పాకిస్తాన్ అనే దాన్ని డివైడ్ అయిపోయేటట్టు చేస్తే వస్తుంది. అంటే పాకిస్తాన్కి వాళ్ళ వాల్యూ ఏంటంటే, వాళ్ళ జియోగ్రఫికల్ ఏరియాకి అంత వాల్యూ ఉంది. పాకిస్తాన్ అనే కంట్రీ యొక్క జియోగ్రఫీ ఉంది వరల్డ్ మ్యాప్ మీద, దానికి అంత వాల్యూ
ఉన్నదాన్ని బట్టి. బికాజ్ వాళ్ళు ఆ ప్రదేశంలో ఉంటున్నారు కాబట్టి, వాళ్ళని లేకపోతే ఎవరు పట్టించుకునే వాళ్ళే కాదు.
అది సో అందుకని ఏమవుతుంది ఇప్పుడు, ఈయనేంటి అక్కడ స్పీచ్లో ఒకటి మాట్లాడాడు, ఇక్కడ స్పీచ్లో ఒకటి మాట్లాడాడు అని అనుకుంటాం. అలా కాదు, రిపబ్లికన్స్ అయినా డెమోక్రాట్స్ అయినా సరే, ఇక్కడ ఉండే ఎస్టాబ్లిష్మెంట్ కంప్లీట్గా పాకిస్తాన్ని పడగొట్టేసి ఇండియా సైడ్కి వెళ్ళిపోవటం అనే పని మన కళ్ళు ఎదుర్కొండా మనం బతుకుండగా జరగదు. అంటే ఒకటి, పాకిస్తాన్ అంతటి పాకిస్తాన్ అమెరికా గెలిచి, అమెరికా హెల్ప్ చేసినా కూలిపోతే అది వేరే విషయం. ఇప్పుడు వీళ్ళు ఎంతైనా ట్రై చేయొచ్చు, కానీ అదేదో పాత సామెత ఉందే, తాడి చెట్టు ఎక్కించిపోయాయంటే నడ్డి పట్టుకుని పైదాకా వెళ్ళి ఎక్కించమని అర్థం కాదు, ఎలా ఎక్కాలో చూపిస్తారు, రైట్? ఆ సామెత లెక్కలో వెళ్ళి వీళ్ళు ఎంత చేసినా అదంతా అది కూలిపోతే వీళ్ళు ఏం చేయలేరు. దే హ్యావ్ టు లివ్ విత్ ద రియాలిటీ.
సో ఓవరాల్గా ఏంటంటే, మన వైపు కొంచెం క్లోజ్ ఫ్రెండ్షిప్ చేస్తూ పాకిస్తాన్ ఇంకా స్టిల్ మెయింటైన్ చేస్తూ ఉంటారంటారు. అట్లా
అదే ఉంటారు. అక్కడ ఇండియాకి అమెరికాకి మధ్య వచ్చే విభేదాలు ఎక్కడొస్తాయంటే ఇలా ఉంటాయి. ఆఫ్ఘనిస్తాన్లో నువ్వు ఆర్మీని తీసుకొచ్చి మాకు హెల్ప్ చేయి అంటుంది అమెరికా ఇండియాని. ఇండియా అంటుంది, నేను ఎంతైనా హెల్ప్ చేస్తా, స్కూళ్ళు కట్టిస్తా, లైబ్రరీలు కట్టిస్తా, కానీ నా ఆర్మీని మటుకు తీసుకెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లో పెట్టను అంటుంది.
ఓకే,
నువ్వు అదే హెల్ప్, పిచ్చే హెల్ప్, యు ఆర్ విత్ దెమ్ కానీ విత్ అస్ కానీ అని ఉండాలి, అంతేకాని అదేదో చేస్తాను హెల్ప్ చేస్తానంటే ఇది దిస్ ఇస్ నాట్ హెల్ప్ అంటుంది అమెరికా. నువ్వు నీ ఆర్మీని పంపిస్తేనే హెల్ప్ అంటుంది. కాకపోతే ఇప్పుడు ఏమన్నారంటే, నేను ఆర్మీని పంపిస్తాను, కాకపోతే నాకు నార్థర్న్ టెరిటరీస్లో ఇది ఎట్లాగూ నా కాశ్మీర్ని పాకిస్తాన్ ఆక్యుపేషన్లో ఉంది, నువ్వేం మాట్లాడబోకుండా ఉండగలవా, నేను గిల్గిట్ వరకు ఆక్యుపై చేసేసుకుంటాము, అప్పుడు మాకును ఆఫ్ఘనిస్తాన్కి ల్యాండ్ రౌట్ వస్తుంది, ల్యాండ్ రూట్ వచ్చిన తర్వాత ఈజీ అవుతుంది, ఇప్పుడు సీ రూట్లో ఎట్నుంచి ఎటు వెళ్ళి వాళ్ళతో మేము ఆర్మీని దించుకుంటాము, సో నాకు ల్యాండ్ రూట్ ఇచ్చేసి ఇండిపెండెన్స్ ఉంటుంది, అప్పుడు నేను చూసుకుంటాను ఆఫ్ఘనిస్తాన్ నీకు హెల్ప్ కావాలంటే నేను చేస్తాను అంటారు. కానీ అది పెద్ద ప్రెడికమెంట్ అది అమెరికాకి అనమాట. ఈ పార్ట్ని కనుక ఇండియాకి ఇస్తే ఇందాక నేను చెప్పిన సినారియో క్రియేట్ అవుతుంది. సో వాళ్ళకి ఏంటంటే ఈ పార్ట్ ఇచ్చి ఇండియాతో ఫ్రెండ్షిప్ చేసామా, ఇవాళ చేస్తాం, రేపొద్దున ఏమవుతుంది? పాకిస్తాన్ అనేది ఇప్పుడున్న షేప్లో ఉంటేనే అవర్ ల్యాండ్ రూట్స్ ఈ మూడింటి మధ్య జరగకుండా చైనాకి ఇండియాకి మధ్య అత్యంత విపరీతమైన ఫ్రెండ్షిప్స్ జరగకుండా ఇవన్నీ మనం మేనేజ్ చేస్తున్నాం. చైనా ఇండియా కనుక రియల్లీ బిగ్ ఫ్రెండ్స్ అయిపోయినాయి అనుకోండి, అంటే ఏంటంటే ఇంకా అసలు అన్న తమ్ముళ్ళు లాంటి వాళ్ళు అయిపోయారు అనుకోండి, వీళ్ళ కష్టం అవుతుంది అమెరికా.
సో అవి రిలేషన్స్ అన్నవి ఏంటంటే పాకిస్తాన్ తో వీళ్ళు స్టిల్ మెయింటైన్ చేస్తూనే ఉంటారు
అది వీళ్ళకి. అందుకని ఏంటంటే ఇప్పుడు ట్రంప్ కదా ఏదో ఇండియాకి ఫ్రెండ్ అయిపోయారన్నట్టు మాట్లాడారు కదా అని చెప్పి బేసిక్స్ నుంచి బయటకు వెళ్ళిపోమంటే అది ఓవర్ ఎక్స్పెక్టేషన్. అది ఈ బేసిక్ స్ట్రక్చర్ నుంచి ట్రంప్ కాదు కదా ఎవరు వెళ్ళరు బయటకి ఇప్పట్లో. సో వాళ్ళు ఏం చేస్తారంటే పాకిస్తాన్, హే పాకిస్తాన్ నువ్వు నోరు మూసుకుని పడుండు, నువ్వు ఎట్టాగా ఎందుకు పనికిరాని అడివి, కానీ ఇట్లానే ఉండు పడుండు, ఇండియాతో మాకు చాలా పనులు ఉన్నాయని చెప్పి ఇండియాతో వేరే బిజినెస్ అంతా చేస్తారు, ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ పెంచుకుంటారు, అవన్నీ ఉంటాయి. కానీ ఈ బేసిక్ స్ట్రక్చర్ ఉంటుందే దాన్ని చేంజ్ చేయడానికి చాలా టైం పడుతుంది, చేంజ్కి ఒప్పుకోరు, అట్లాంటి చేంజ్కి ఒప్పుకోరు. ఇండియా ఏం అడుగుతుంది, ఇండియా కూడా అది కూడా పవర్ పెరుగుతూ వెళ్తోంది ఇండియాది, సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ మెనీ థింగ్స్, రాకెట్లను కూల్చేలాగా వెళ్ళిపోయారు వాళ్ళు. సో మరి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇదిగో అంతా బాగానే ఉంది కానీ ఎప్పటి నుంచో నువ్వు మాట్లాడుతున్న ఈ చెత్త బేసిక్ స్ట్రక్చర్ ఉందే దాన్ని మార్చాలి, మన ఫ్యూచర్ మీరు నువ్వు న్యాచురల్ యాలైసు, స్ట్రెటీజిక్ రిలేషన్షిప్, రిలేషన్షిప్ ఆఫ్ ద ఫ్యూచర్ డెమోక్రసీస్, ఈ కబుర్లు చెప్పటం కాదు, నిజం ఏమిటో నిజానికి రా, నాకు ఈ గిల్జిట్ వరకు ఉండే ల్యాండ్ నేను తీసుకుంటాను ఒప్పుకుంటావా అని క్వశ్చన్ మార్క్ పెట్టి అడుగుతూ ఉంటుంది పాకిస్తాన్ ఇండియా అమెరికా. అంటే ఇవన్నీ పేపర్లలో మీకు అనాలిసిస్ కింద వస్తాయి తప్పితే ట్రంప్ ఇలా అన్నారు, మోడీ ఇలా అడిగారు అని రాదు ఎక్కడ ఇట్లాంటివి, అవి నెగోషియేషన్ పార్ట్స్ అన్నమాట ఇవన్నీ. సో బేసికల్లీ ఏంటంటే ఆ కాశ్మీర్ అంటే పిఓకే పిఓకే అంటారు, పిఓకే అంటే ఆ పక్కన ఉన్న ముజఫరాబాద్ అవి కాదు కంటెన్షన్లో ఉంది ప్రస్తుతం, అది ఇండియాలోకి వచ్చిందా లేదా అని నీలం వ్యాలీ దాని గురించి ఎవరు పట్టించుకోరు. ఆ పైన ఉంది చూసారా, చైనా ఆఫ్ఘనిస్తాన్ తజకిస్తాన్ పాకిస్తాన్కి పైన మధ్యలో ఒక జంక్షన్ ఉంది, మన ఇప్పుడు కొత్తగా డివైడ్ అయిపోయిన తర్వాత ఉండే స్టేట్స్లోంచి చూసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో కార్గిల్ నుంచి స్కర్దు నుంచి గిల్జిట్ అనమాట, ఆ ఏరియాకు ఒక రోడ్డు ఉంది, గిల్గిట్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ లోపలికి వెళ్ళిపోవచ్చు బై ల్యాండ్ అనమాట. ఆ పార్ట్ వస్తే ఐ విల్ హెల్ప్ యూ, ఆ పార్ట్ రాకపోతే నేను ఆర్మీని పెట్టి మటుకు హెల్ప్ చేయలేను అంటుంది. అది ఫ్రస్ట్రేషన్ అమెరికాకేమో, ఇదేం హెల్ప్ నాకు అని. సో స్ట్రాటజిక్ ఏరియాకి వచ్చేటప్పటికల్లా అంటే ఇది వరకు అంతా అగ్రెసివ్గా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ మాట్లాడుకోవట్లేదు, కోల్డ్ వార్ టైంలో లాగా మంచిగా మాట్లాడుకుంటున్నారు, నువ్వు గొప్పవాడు అంటే నువ్వు గొప్పవాడు అని పొగుడుకుంటున్నారు ఒకళ్ళనొకళ్ళు, కానీ అండర్లయింగ్ బేసిక్స్ ఇవి మారలేదు. ఈ బేసిక్స్తో పాటే ఇంకోటి కూడా ఉంది, నువ్వు వెళ్ళి ఫ్రాన్స్ వెళ్ళి రాఫెల్ ఎందుకు కొన్నావు, నా దగ్గర F-16 కొనొచ్చు కదా, F-18 కొనొచ్చు కదా అని అంటుంది అమెరికా. ఇండియా అంటే నీ దగ్గర నేను $100 బిలియన్ కంటే ఎక్కువ డిఫెన్స్ కొంటున్నాను ఇంకా సరిపోలేదా అంటుంది ఇండియా. కానీ ఇండియా ఏం కొంటుంది, వీళ్ళ దగ్గర నాన్ స్ట్రాటజిక్ వెపన్స్ అన్నీ కొంటుంది, ఎలక్ట్రానిక్ వార్ఫేర్లు, హెలికాప్టర్లు, లేకపోతే ఏమో డ్రోన్ టెక్నాలజీ, డ్రోన్స్ ఇవన్నీ. మరి స్ట్రాటజిక్ ఎందుకు అంటే నాకు ఇంకా నమ్మకం లేదు నువ్వంటే ఏమో, నువ్వు ఆ వెపన్ సిస్టమ్స్లో నాకు కావాల్సినట్టు నువ్వు తయారు చేసిస్తే నేను కొనుక్కుంటాను, నీకు కావాల్సినట్టు తయారు చేసే పాలసీ మాకు లేదు అంటుంది అమెరికా. వీళ్ళు ఏమంటారంటే F-16లో ఏవియానిక్స్ ఎలక్ట్రానిక్స్ అన్ని నాకు కావాల్సిన ఇజ్రాయేలీ టెక్నాలజీలు అవన్నీ పెట్టి ఇవ్వంటారు
వీళ్ళు,
అవి మాకు అలా నేను చేయను, అలా మేము ఎవరికి చేయను.
సో పాకిస్తాన్ ని ఓవరాల్ గా అంటే అవుట్రైట్ గా తిట్టారు.
సో అందుకని ఏమంటారంటే ఇండియా ఏంటంటే స్టాండర్డ్ పాలసీ ఉంది, ఎవరిని ఇన్వాల్వ్ అవటానికి వీల్లేదు, ఇండో పాక్ రిలేషన్స్ బయలాటరల్, ఇండియా అండ్ పాకిస్తాన్ మాట్లాడుకుంటాయి, యునైటెడ్ నేషన్స్ సిమ్లా అగ్రిమెంట్ల ప్రకారం వెళ్తాము. సో ఆ రూల్స్ ప్రకారం నేను పాకిస్తాన్తో డైరెక్ట్గా మాట్లాడుకుంటాను నాకు కుదిరినప్పుడు. ఫైనల్లీ ఏమైందంటే అమెరికా ఒప్పుకుంది ఆ మాటకి, వాళ్ళిద్దరూ ఒప్పుకుంటేనే నేను మాట్లాడతాను అన్నాడు ఆయన. వాళ్ళిద్దరు ఒప్పుకోవటం అంటే ఇండియా అట్టా ఒప్పుకోదు, అది గివెన్ కదా, ఇండియా ఎప్పుడు ఒప్పుకోదు. థర్డ్ పార్టీ మీడియేషన్ అనేది ఇప్పుడు కాదు, 1970 నుంచి ఇప్పటి వరకు ఇంకా ఒప్పుకోనే ఒప్పుకోలేదు. ఇండియా ఇస్ వెరీ స్ట్రాంగ్ బిగ్ కంట్రీ,
ఓవరాల్ గా
కెలుకోరు ఎట్లా ఇండియా తోటి
కెలుకరు, కానీ ఓవరాల్ గా కొంచెం మన వైపే మొగ్గు చూపుతున్నారని నేను అంటున్నా.
అవును, మరి ఇప్పుడు ఏంటంటే ధనం మీద మూల జగత్.
ఓకే, ఇప్పుడు మనం ప్రాస్పరస్ ఉన్నాం, మనం డబ్బులు ఉన్నాం, కొంచెం పవర్ఫుల్ గా అయ్యాం కాబట్టి మనతో.
ఇప్పుడు మీరు అంబానీ చిన్నప్పుడు నిక్కర్లు వేసుకుని స్కూల్కి వెళ్ళారు అనుకుందాం, మీరిద్దరు దోస్తు అనుకుని ఉంటారు
బాబాయ్.
ఇప్పుడు అంబానీ పెద్ద అయిపోయాడు, మీరు ఇట్లానే ఉన్నారు, ఆయన వచ్చి మీతో మాట్లాడతారా?
మీరు అంబానీతో కలిపారు, నా మిత్రుడు అన్నారు బాము. యువతలకి నేను కింద పడిపోవాలి ఇప్పుడు అంబానీ గురించి.
అంబానీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను,
అయినా
ఒక క్లాస్ మారిన తర్వాత
అయినా
కొట్లాడుకోకపోయినా అప్పుడు ఉన్న రిలేషన్షిప్ ఇప్పుడు ఉండదు.
ఓకే, సో దట్ ఈస్ వెరీ కంఫర్టింగ్ అండి, దట్ మనము
టైం చేంజెస్ అండి, టైం చేంజెస్,
వండర్ఫుల్.
పాకిస్తాన్ ఇస్ ద లూజర్ ఇన్ దిస్ హోల్ థింగ్,
ఓవరాల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ మొత్తం మీద పాకిస్తాన్ లూజర్ అవును, కరెక్ట్. అది
పాకిస్తాన్ ఏమైనా బాగోపడాలి అంటే ఇంటర్నల్ గా ముందు బాగుపడాలి. అది ఇంటర్నల్ గా బాగుపడటం అంటే వాడికి వచ్చే డబ్బులన్నీ, ఆ డబ్బుల్లో అన్నెసరీగా ఏ ఖర్చులు పెడుతున్నావు, 35% ఆర్మీ మీద పెడతారు వాళ్ళు.
అది కొంచెం
ఒక సింగిల్ కంట్రీ వాడికి వచ్చే డబ్బులు, వాడికి ఉన్న ఎకానమీ 35% ఆర్మీ చేతుల్లో ఉంటే దానికి ఫ్యూచర్ లేదు అట్లాంటి కంట్రీ. సో చిన్న చిన్నగా వీళ్ళు ఎంత కష్టపడి దాన్ని ఆపాలన్నా ఏదో ఒక రోజు వస్తుంది. ఎలాంటి రోజు వస్తుందంటే, దిస్ కంట్రీని నేను ఒకటిగా ఉంచలేను, నా వల్ల కాదు అని అమెరికాకు అనిపిస్తుంది. ఎందుకంటే అమెరికన్ ఎకానమీ కూడా ప్రెషర్లోకి వెళ్తోంది ఫ్యూచర్లో. ఇలాంటి కంట్రీల్ని మనం మేనేజ్ చేయాలా? వాట్ ఇఫ్ వీ హ్యావ్ ఎ బెటర్ స్ట్రెయిట్ రిలేషన్షిప్ ఇన్ ది ఇండియా, అదే వర్క్ అవుతుందేమో. ఇలా పెరగ్గా ఇండో అమెరికన్ రిలేషన్షిప్సే వర్క్ అవ్వచ్చేమో. వీ మే హ్యావ్ ఎ బెటర్ డీల్ అండ్ వీ కెన్ జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ పాకిస్తాన్ క్వాగ్మైర్ అని అనుకోవచ్చు, అలాంటి రోజు రావచ్చు. లేదా పాకిస్తాన్ ఈ లోపల నిజంగా రిఫార్మ్ అయిపోయి ఎకానమీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది స్టూపిడ్ టెర్రరిజం యాజ్ అ ఫ్యాక్టరీ అని అనుకోవచ్చు. వాళ్ళు కూడా ఆర్మీని తగ్గించేసేయచ్చు, వాళ్ళు కూడా ఈ పిచ్చి కాశ్మీర్ తోటి ఏం చేసుకుంటామని చెప్పి ఆ కాశ్మీర్ని ఇండియాకి ఇచ్చేసేయచ్చు బుద్ధి వస్తే.
అమ్మో, మీరు అసలు చాలా ఈరోజు
అలాంటి
అన్నారు. ఇప్పుడు నా మిత్రుడు అంబానీ అన్నారు పాకిస్తాన్ ఏమో కాశ్మీర్ ను భారతదేశానికి ఇస్తుంది అంటున్నారు.
నేను అనేది ఏంటంటే, నేను ఫిక్షన్
చెప్తున్నాను.
అలాంటి బుద్ధి జ్ఞానం వస్తే మారచ్చు. ఆ బుద్ధి జ్ఞానం వస్తుందా అంటే 0.01 ఛాన్స్ ఉంది అలాంటి బుద్ధి వచ్చే అవకాశం పాకిస్తాన్ కి.
ఓవరాల్ గా జస్ట్ కంక్లూడ్ ద షో, పాకిస్తాన్ ఈజ్ ఏ లూజర్ ఇన్ దిస్.
అదే
వండర్ఫుల్, వండర్ఫుల్. యా శ్రోతలకి, యా దట్స్ ఆల్ ఫర్ టుడే. మీరు ఈ దీనిపైన ఏదన్నా మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే మా ఫేస్బుక్ పేజ్ ద్వారా, మా యూనో లైక్ అస్, ఫస్ట్ లైక్ అస్ ఆన్ అవర్ మా ఫేస్బుక్ పేజ్ ఉంది, లైక్ చేయండి, ఫ్రెండ్స్కి చెప్పండి. మా పాడ్కాస్ట్లు mindmedia.com లభ్యమవుతాయి, తర్వాత యూట్యూబ్లో కూడా youtube.com/mindmedia రమణామపాల గారి టోటల్ సమకాల విశ్లేషణ ఒక ప్లేలిస్ట్ కింద ఉంది. సో ఎనీ ఫీడ్బ్యాక్ ఈజ్ అప్రిషియేటెడ్. అండ్ వచ్చే వారం కలుద్దాం రమణ గారు మళ్ళీ మరికొన్ని.
తప్పకుండా అండి,
ధన్యవాదాలు,
నమస్కారం అందరికి.
ఇంతవరకు మీరు విన్నారు రమణ ముప్పల్ల గారి సమకాలీన విశ్లేషణ కార్యక్రమం September 27, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ది వ్యూస్, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MindMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.